ఓం శాంతి. మురళీ డేట్ 16/6/2026. మధురమైన పిల్లలు, మీరిప్పుడు సత్యమైన రాజయోగులు. మిమ్మల్ని రాజ ఋషులు అని కూడా అంటారు. రాజ ఋషి అంటేనే పవిత్రులు అని అర్థం. ప్రశ్న, పిల్లలైన మీరు మనుష్యులను మాయారూపి రావణుడి ఊబి నుండి ఎప్పుడు బయటకు తీయగలుగుతారు? జవాబు, ఎప్పుడైతే మీరు స్వయం ఆ ఊబి నుండి బయటపడి ఉంటారో అప్పుడు మనుష్యులను బయటకు తీయగలుగుతారు. ఊబి నుండి బయటకు తీసేవారి గుర్తు వారికి కోరికంటే ఏమిటో కూడా తెలియకుండా ఉంటుంది. ఒక్క బాబా తప్ప ఇంకా ఎవరూ గుర్తు రాకూడదు. మంచి వస్త్రాలను ధరించాలి, మంచి పదార్థాలు తినాలి అన్న ఈ ఆశ ఉండకూడదు. మీరు పూర్తిగా వనవాసంలో ఉన్నారు. ఈ శరీరాన్ని కూడా మర్చిపోవాలి. నాది ఏమీ లేదు, నేనాత్మను. ఈ విధంగా ఉండే ఆత్మ అభిమాని పిల్లలే రావణుడు ఊబి నుండి మనుష్యులను బయటకు తీయగలుగుతారు. పాట, నీవు ప్రేమ సాగరుడవు. ఓం శాంతి. కొన్నిసార్లు పాటను వినిపించినప్పుడు పిల్లలను ఆ పాట అర్థమేంటో బాబా అడిగేవారు. మీరు ఎప్పటి నుండి ఈ దారిని మర్చిపోయారో ఇప్పుడు చెప్పండి. ఒకరు ద్వాపరయుగం నుండి అని చెప్పారు, ఇంకొకరు సత్యుగం నుండి అని చెప్పారు. ద్వాపరయుగం నుండి అని ఎవరైతే అన్నారో వారి జవాబు తప్పు. సత్యుగం నుండి దారిని మర్చిపోయారు. దారిని చూపించేవారు మీకిప్పుడు లభించారు. సత్యుగంలో దారిని చూపించేవారి గురించి ఎవరికీ తెలియదు. అక్కడ ఎవరికీ తండ్రి గురించి తెలియదు, అనగా మర్చిపోయారు. ఇలా మర్చిపోవటం కూడా డ్రామాలో రచింపబడి ఉంది. మళ్లీ ఈ దారిని చూపించేందుకు వారు వచ్చారు. ప్రభు దారిని చూపించు అని అంటారు కదా. మనం సత్యుగం నుండి తండ్రిని మర్చిపోయాము. బుద్ధి పని చేసేందుకే బాబా ప్రశ్నలు అడుగుతారు. ఈ జ్ఞానమే అతీతమైనది కదా. జ్ఞాన సాగరుడు ఒక్క బాబానే. బాబా సన్ముఖంగా అర్థం చేయిస్తారు. జ్ఞాన సాగరుడని, సుఖ సాగరుడను నేనొక్కడినే. పతిత పావనుడు కూడా ఆ తండ్రి ఒక్కరేనని మీకు తెలుసు. ఈ విషయాలు భక్తులు కూడా అంగీకరిస్తారు. శాంతిధామం మరియు సుఖధామంలే పావన లోకాలు. ఇప్పుడు సుఖధామం మరియు దుఃఖధామం సగం సగం ఉంటాయి. ఈ విషయాలు పిల్లలకు చాలా బాగా తెలుసు. బాబా ప్రేమ సాగరుడు కావుననే అందరూ వారిని తండ్రి అని పిలుస్తారు. కాని వారెవరో ఎలా వస్తారో మర్చిపోతారు. ఇది 5000 సంవత్సరాల విషయం. తప్పకుండా ఈ దేవీ దేవతల రాజ్యం ఉండేది. సత్యుగంలో సద్గతి ఉంటుంది. ఆ తర్వాత దుర్గతి ఎలా కలుగుతుందో ఎవరు చెప్పగలరు? బాబానే వచ్చి అర్థం చేయిస్తారు. ద్వాపరయుగం నుండి మీ దుర్గతి ప్రారంభమయ్యింది. కావుననే బాబాని పిలుస్తారు. ఇది కొత్త విషయమేమీ కాదని మీరు అర్థం చేసుకున్నారు. బాబా కల్పకల్పము వస్తారు. ఇప్పుడు నిరాకారుడైన తండ్రి ఆత్మలకు అర్థం చేయిస్తారు. ఎవరికి తమ ఆత్మ గురించి తెలియదు. నా ఆత్మలో పాత్రంతా నిండి ఉంది అని ఎప్పుడూ ఎవరూ చెప్పరు. నేను అనేక సార్లు ఇలా అయ్యాను, పాత్రను అభినయించాను అని ఎప్పుడూ ఎవరూ అనరు. డ్రామా గురించి వారికి తెలియనే తెలియదు. వేల లక్షల సంవత్సరాలు అని అంటారు, అయినా డ్రామా అయితే ఉంది కదా. డ్రామా రిపీట్ అవుతూ ఉంటుంది అని అంటారు కదా. ఈ జ్ఞానాన్ని బాబానే వచ్చి పిల్లల సన్ముఖంగా ఇస్తారు. ఈ ముఖం ద్వారా వారు మాట్లాడుతున్నారు. మనకు శివ బాబా బ్రహ్మ ద్వారా తన వారిగా బ్రాహ్మణులుగా తయారు చేశారు. శివ బాబాకు ఇతడు సంతానము మరియు భార్య కూడా. చూడండి ఎంత మంది పిల్లలను సంభాళించటం జరుగుతుందో. ఇతడు ఒంటరిగా పురుషుడిగా ఉన్న కారణంగా సరస్వతిని పిల్లలను సంభాళించటంలో సహాయం చేసేందుకు నియుక్తం చెయ్యటం జరిగింది. ఈ విషయాలు శాస్త్రాలలో లేవు. ఇవి ప్రత్యక్ష విషయాలు. బాబానే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. ఎవరికైతే రాజయోగాన్ని నేర్పించారో వారు రాజులుగా అయ్యారు. 84 జన్మలలోకి వచ్చారు. బైబుల్, ఖురాన్, వేదశాస్త్రాలు మొదలైన వాటిని ఎంతో మంది చదువుతూ ఉంటారు కాని ఏమీ అర్థం చేసుకోరు. ఇప్పుడు మీరు తత్వయోగులు కారు. ఇప్పుడు మీ యోగం తండ్రితో ఉన్నది, అనగా బాబా స్మృతి ఉంది. ఇప్పుడు మీరు రాజయోగీలు, రాజ ఋషులు, అనగా యోగి రాజ ఋషులు. యోగి అని పవిత్రులను అనటం జరుగుతుంది. స్వర్గ రాజ్యాన్ని తీసుకుంటూ మీరు యోగీలుగా అయ్యారు. పవిత్రులుగా అవ్వండి అని మొట్టమొదట బాబా చెప్తారు. యోగి అన్న పేరు పవిత్రులదే. మీరందరూ రాజయోగీలు. ఇది బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణులైన మీ విషయమే. మీరు రాజయోగాన్ని నేర్పించటం జరుగుతుంది. మరి మీరు విద్యార్థులే కదా. టీచర్ని విద్యార్థులు ఎప్పుడైనా మర్చిపోతారా? శివ బాబా మనల్ని చదివిస్తున్నారు అని మీకు తెలుసు, కాని మాయ మరలా మరిపింప చేస్తుంది. మీరు మిమ్మల్ని చదివించే టీచర్ని మర్చిపోతారు. భగవంతుడు చదివిస్తున్నాడని అర్థం చేసుకుంటే నశ ఎక్కుతుంది. స్కూల్లో ICS చదివినప్పుడు ఎంత నశ ఎక్కుతుంది. పిల్లలైన మీరు 21 జన్మల కోసం రాజయోగ విద్యను చదువుతున్నారు. రాజ విద్య మరియు అక్కడి భాష కూడా అక్కడ నేర్చుకోవలసి ఉంటుంది. చదవటం అనేది అక్కడ కూడా ఉంటుంది. సత్తిగన్ నుండి మనం ఈ దారిని మర్చిపోతూ వచ్చామని పిల్లలైన మీకు తెలుసు. ఆ తర్వాత ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క మెట్టు దిగుతారు. ఇప్పుడు మీకు అంతా గుర్తుంది. మనం ఎలా ఎక్కుతామో ఎలా దిగుతామో మీకు తెలుసు. ఈ మెట్ల వరుసను బాగా గుర్తుంచుకోండి. 84 జన్మలు పూర్తయ్యాయి. ఇప్పుడు మనం వెళ్ళాలి. కావున ఎంతో సంతోషం కలుగుతుంది. ఇది అనంతమైన నాటకం. ఆత్మ ఎంత చిన్నది. పాత్రను అభినయిస్తూ అభినయిస్తూ ఆత్మ అలసిపోతుంది. బాబా దారిని చూపించినట్లయితే మేము విశ్రాంతిని పొందుతాము, సుఖశాంతులను పొందుతాము అని అప్పుడు ఆత్మ అంటుంది. మీరు సుఖధామంలో ఉన్నప్పుడు మీకక్కడ సుఖము శాంతి కూడా ఉన్నాయి. అక్కడ ఏ గొడవలు లేవు. ఆత్మకు శాంతి ఉంది. శాంతికి రెండు స్థానాలు ఉన్నాయి. ఒకటి శాంతిధామం, రెండవది సుఖధామం. దుఃఖధామంలో అశాంతి ఉంది. ఇది చదువు. మనల్ని శాంతిధామం మీదగా సుఖధామానికి తీసుకువెళుతున్నారు. మీరు ఇది అనవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ పాత్రను అభినయించేందుకు వచ్చామని, మళ్లీ మనం అక్కడికి వెళ్లాలని మీకు తెలుసు. మీకు ఈ సంతోషం ఉన్నది. కేవలం శాంతి సంతోషం కాదు, మనకు ఎంతో ఆనందం సంతోషం కలుగుతాయి. బాబాని స్మృతి చెయ్యటం ద్వారా వికర్మలు వినాశనమవుతాయి అని మనకు తెలుసు. మా మనస్సుకి శక్తి లభించాలి అని కొందరంటారు. ఈ పదం కూడా తప్పే. వికర్మలు వినాశనమవ్వటానికి మనం బాబాని స్మృతి చేస్తాము. మనస్సు ఎప్పుడూ శాంతిగా ఉండలేదు. కర్మ లేకుండా ఉండలేరు. కావాలంటే అనుభూతి కలుగుతుంది. బాబా నుండి పవిత్రత, సుఖశాంతుల వారసత్వాన్ని తీసుకుంటున్నాము. మరి ఎంతో సంతోషం ఉండాలి కదా. దీని పేరే దుఃఖధామం. ఇందులో సుఖం ఉండదు. మనుషులు శాంతిధామాన్ని సుఖధామాన్ని మర్చిపోయారు. కావున ఎవరి వద్దనైతే చాలా ధనముందో వారు తాము సుఖంలో ఉన్నామని భావిస్తారు. సన్యాసులు ఇల్లు వాకిళ్లు వదిలి అడవులకు వెళ్ళిపోతారు. అక్కడ ఏ హడావుడి లేని కారణంగా కాస్త శాంతమవుతారు. కాని అది కేవలం అల్పకాలం కోసమే. మీరు ఆత్మస్వధర్మమైన శాంతిలో ఉంటారు. ఇక్కడ ప్రవృత్తిలోకి రావలసిందే. పాత్రను అభినయించవలసిందే. కర్మలు చేసేందుకే ఇక్కడకు వస్తారు. ఆత్మ తప్పకుండా కర్మలలోకి రావలసిందే. అనంతమైన తండ్రి అర్థం చేయిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. నిరాకార భగవాను వాచ, మీరు ఒక ఆత్మ అని, మీ తండ్రి పరమాత్మ అని మీకు తెలుసు. పరమాత్మానగా ఉన్నతోన్నతమైన ఆత్మ. వారిని ఈ ఆత్మ పిలుస్తుంది. ఆ తండ్రే సర్వుల సద్గతి దాత. పిల్లలు దేహి అభిమానులుగా అవ్వండి అని ఇప్పుడు బాబా తెలియచేస్తున్నారు. ఇందులోనే శ్రమ ఉంది. అర్ధకల్పం నుండి ఏ మలినాలైతే కలుస్తాయో అవి కేవలం ఈ స్మృతి ద్వారానే శుభ్రమవుతాయి. మీరు స్వచ్ఛమైన బంగారంగా అవ్వాలి. ఏ విధంగా సత్యమైన బంగారంలో మలినాలు కలిపి నగలు తయారు చేస్తారో అలాగే మీరు నిజానికి సత్యమైన బంగారంగా ఉండేవారు. ఆ తర్వాత మీలో మలినాలు కలుస్తూ వచ్చాయి. మేము పాత్రను అభినయించాము, ఇక మేము మా పుట్టింటికి వెళతాము అని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. విదేశాల నుండి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ఎంతో సంతోషముంటుంది. అనంతమైన రాజ్య అధికారమనగా స్వర్గాన్ని బాబా మన కోసం తీసుకువచ్చారని మీకు తెలుసు. అనంతమైన తండ్రి నుండే లభించే కానుక అనంతమైన రాజ్య అధికారం అనగా సద్గతి. సన్యాసులు ముక్తి కానుకను ఇష్టపడతారు. ఎవరైనా చనిపోయినా స్వర్గస్థులయ్యారు అని అంటారు. కాని సన్యాసులు జ్యోతి జ్యోతిలో కలిసిపోయింది అని అంటారు. అందరూ అందులో కలిసిపోతారు అని అంటారు. నిజానికి అది నివాస స్థానం, అందులో ఆత్మలైన మనం ఉంటాము. అంతేకాని కలిసిపోవటానికి అక్కడ జ్యోతి కాని అగ్ని కాని ఏమీ లేవు. అది బ్రహ్మ మహత్తత్వం, అందులో ఆత్మలు ఉంటాయి. పరమాత్మ కూడా అక్కడే ఉంటారు. వారు కూడా ఒక బిందువే. ఎవరికైనా బిందువు సాక్షాత్కారం జరిగితే వారు అర్థం చేసుకోలేరు. బాబాని స్మృతి చెయ్యటంలో కష్టమవుతుంది అని చాలామంది పిల్లలంటారు. బిందు రూపాన్ని ఎలా స్మృతి చెయ్యాలి? అర్ధకల్పం పెద్ద లింగాన్ని స్మృతి చేశారు. బిందువుని ఎవరూ పూజించలేరు. మరి వీరు మందిరాన్ని ఎలా తయారు చెయ్యగలరు? బిందువుని చూడటానికి కూడా కనిపించదు. కావుననే శివలింగాన్ని పెద్దగా తయారు చేస్తారు. ఆత్మల శాలిగ్రామాలను చాలా చిన్న చిన్నవిగా తయారు చేస్తారు. వాటిని చిన్న బుడ్లలా తయారు చేస్తారు. పరమాత్మ ఒక బిందువులాగా ఉంటారని ముందే ఎందుకు చెప్పలేదు అని అంటారు. ఆ సమయంలో ఇవి తెలియచేసే పాత్ర లేదు. అరే, మీరు ఐసీఎస్గా ముందే ఎందుకవ్వరు? చదువుకి కూడా కొన్ని నియమ నిబంధనలుంటాయి. ఎవరైనా ఇటువంటి విషయాలడిగితే, అచ్చ బాబాని అడుగుతాము లేక మాకన్నా పెద్ద టీచర్లెవరైతే ఉన్నారో వారికి రాసి అడుగుతాము అని మీరు వారికి చెప్పవచ్చు. బాబా చెప్పవలసి ఉంటే అంతా చెప్తారు, లేకపోతే ముందు ముందు అర్థం చేసుకుంటారు అని అంటారు. ఒకేసారి అన్నీ వినిపించరు కదా. ఇవన్నీ కొత్త విషయాలు. మీ వేద శాస్త్రాలు మొదలైన వాటిలో ఏ సారముందో దానిని బాబా కూర్చొని తెలియచేస్తున్నారు. ఈ భక్తి మార్గంలో కూడా ఇవి రచింపబడి ఉన్నాయి. వీటిని మీరు మళ్లీ చదవవలసిందే. ఈ భక్తి పాత్రను అభినయించవలసిందే. పతితులుగా అయ్యే పాత్రను కూడా అభినయించవలసిందే. భక్తి ఊబిలో చిక్కుకుపోయారు అని అంటారు. బాహ్యంగా ఎంతో సౌందర్యముంది. నీరు ఉదాహరణనిస్తారు. భక్తి కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది మృగతృష్ణ వంటిది. ఊబిలో చిక్కుకుపోతారు. ఆ తర్వాత దానిలో నుండి బయటకు తీయటం ఎంతో కష్టమవుతుంది. పూర్తిగా చిక్కుకుపోతారు. ఇతరులను బయటకు తీసేందుకు అందులోకి వెళతారు. మళ్లీ స్వయమే చిక్కుకుపోతారు. ఇలా ఎంతో మంది చిక్కుకుపోయారు. ఆశ్చర్యవంతులై వింటారు, అందరికీ చెప్తారు, ఇతరులను బయటకు తీస్తారు. చివరికి నడుస్తూ నడుస్తూ స్వయమే చిక్కుకుపోతారు. ఎంత మంచి మంచి ఫస్ట్ క్లాస్ అయిన పిల్లలుండేవారు. అలా పడిపోయిన వారిని మళ్ళా బయటకు తీయటం చాలా కష్టమవుతుంది. బాబాని మర్చిపోతే వారిని ఊబి నుండి బయటకు తీయటంలో ఎంతో కష్టమవుతుంది. ఎంత అర్థం చేయించినా బుద్ధిలో కూర్చోదు. మనం మాయారూపి రావణుడి ఊబి నుండి ఎంతగా బయటకు తీస్తున్నామో ఇప్పుడు మీరు అర్థం చేసుకోగలరు. ఎంతెంతగా బయట పడుతూ ఉంటారో అంతంతగా సంతోషం కలుగుతుంది. ఎవరైతే స్వయం బయట పడి ఉంటారో వారి వద్ద ఇతరులను బయటకు తీసే శక్తి ఉంటుంది. బాణాలు వేసేవారు కొందరు చురుకుగా ఉంటారు, కొందరు బలహీనంగా ఉంటారు. ఏకలవ్యుడు మరియు అర్జునుడి ఉదాహరణ ఉంది కదా. అర్జునుడు తోడుగా ఉండేవాడు. అర్జునుడు అని ఒక్కరిని కాదు, ఎవరైతే బాబా పిల్లలుగా అయ్యి బాబాతో కలిసి ఉంటారో వారిని అర్జునులు అని అంటారు. కలిసి ఉండేవారికి మరియు బయట ఉండేవారికి మధ్య పోటీ పెట్టటం జరుగుతుంది. ఏకలవ్యుడు అనగా బయట ఉండేవారు ముందుకు వెళ్ళిపోయారు. ఉదాహరణ ఏ ఒక్కరిదో ఇవ్వటం జరుగుతుంది కదా. కాని నిజానికి అది అనేకుల విషయమే. ఆ బాణాలు కూడా ఈ జ్ఞానానికి చెందినవే. మేము ఎంతగా బాబాని స్మృతి చేస్తున్నాము అన్నది ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకోవచ్చు. నేను ఇంకా ఎవరినీ స్మృతి చెయ్యటం లేదు కదా. మంచి వస్తువులు ధరించాలని లేక తినాలి అనే కోరికలు కానీ లేవు కదా. ఇక్కడ బాగా ధరిస్తే అక్కడ తగ్గిపోతుంది. మనమిక్కడ వనవాసంలో ఉండాలి. మీరు ఈ శరీరాన్ని కూడా మర్చిపోండి. ఇది పాత తమో ప్రధాన శరీరం. మీరు స్వర్గానికి అధిపతులుగా అవుతారు. కోరికంటే ఏమిటో కూడా తెలియకుండా అవ్వండి అని బాబా తెలియచేస్తున్నారు. ఇక్కడ మీరు నగలను ధరించకండి అని మీకు ఎందుకు చెప్తారు అని బాబా అడుగుతున్నారు. దీనికి కూడా అనేక కారణాలున్నాయి. ఎవరి నగలైనా పోతే అక్కడ బీకేలకు ఇచ్చి వచ్చారు అని అంటారు. అలాగే దారిలో దొంగలు కూడా దోచుకుంటారు. ఈ రోజుల్లో దోచుకునే పని మనుషులు కూడా ఎంతో మంది ఉన్నారు. స్త్రీలు కూడా దోచుకుంటున్నారు. ప్రపంచ పరిస్థితి ఎలా తయారయ్యిందో చూడండి. ఇప్పుడు ఈ ప్రపంచం వేశ్యాలయంగా ఉందని మీకు తెలుసు. ఇప్పుడు మనం శివ బాబాతో పాటు ఇక్కడ శివాలయంలో కూర్చున్నాం. బాబా సత్యం, చైతన్యం, ఆనంద స్వరూపం. ఆత్మకే మహిమ ఉంది. నేను ప్రెసిడెంట్గా అయ్యాను, నేను ఫలానాను అని ఆత్మనే అంటుంది. నేను బ్రాహ్మణుడిని, బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాను అని మీ ఆత్మ అంటుంది. ఆత్మ అభిమానంలో ఉండటంలోనే శ్రమ ఉంది. మీరు నాకు ఫలానా వారు, ఇది నాది అన్న విషయాలు గుర్తుంటాయి. ఆత్మ అయిన మనమందరం సోదరులము అన్నది మర్చిపోతారు. ఇక్కడ నాది నాది అనేది వదిలివెయ్యవలసి ఉంటుంది. నేనొక ఆత్మను అని భావించాలి. ఇతడి ఆత్మకు కూడా తెలుసు, బాబా అర్థం చేయిస్తున్నారు, నేను కూడా వింటున్నాను. ముందు నేను వింటాను, నేను కూడా వినిపించగలను. కాని పిల్లల కళ్యాణం కోసం మీరు ఎల్లప్పుడూ శివ్ బాబానే వినిపిస్తున్నారు అని భావించండి అని అంటారు. విచార సాగర మంతనం చెయ్యటం పిల్లల పని. ఏ విధంగా మీరు చేస్తారో నేను అలా చేస్తాను. లేకపోతే మొదటి నెంబర్లోకి ఎలా వెళ్లగలను? కాని స్వయాన్ని ఇతడు గుప్తంగా ఉంచుకుంటాడు. అచ్చ మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పితా బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, నాది నాది అనే వాటినన్నింటినీ వదిలి స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఆత్మ అభిమానిగా ఉండేందుకు కృషి చెయ్యాలి. ఇక్కడ పూర్తిగా వనవాసంలో ఉండాలి. ఏదైనా ధరించాలి, తినాలి అనే కోరికల నుండి అతీతంగా అవ్వాలి. రెండో పాయింట్, పాత్రను అభినయిస్తూ కర్మలు చేస్తూ మీ శాంతి స్వధర్మంలో స్థితులవ్వాలి. శాంతి ధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతి చెయ్యాలి. ఈ దుఃఖధామాన్ని మర్చిపోవాలి. వరదానం, ఆత్మిక నశ మరియు దయా గుణం ద్వారా విశ్వ నవ నిర్మాణం చేసే విశ్వ కళ్యాణకారి భవ. విశ్వ కళ్యాణకారులుగా అయ్యేందుకు రెండు ముఖ్యమైన ధారణలు అవసరం. ఒక్కటేమో ఈశ్వరీయ నశ మరియు ఇంకొకటి దయ. దయ మరియు నశ రెండూ తోడుగా ఉన్నట్లయితే మరియు సమానంగా ఉన్నట్లయితే ఆత్మీయత యొక్క స్థితి తయారవుతుంది. కావున ఎప్పుడు ఏ కర్తవ్యం చేసినా లేక నోటితో ఏమైనా మాటలు వర్ణన చేసినా దయ మరియు నశ రెండూ సమాన రూపంలో ఉన్నయ్యా అని పరిశీలించుకోండి. శక్తుల చిత్రాలలో ఈ రెండు గుణాల సమానతను చూపిస్తారు. దీని ఆధారంపైనే విశ్వ నవ నిర్మాణానికి నిమిత్తులుగా అవ్వగలరు. స్లోగన్, బాబా ప్రేమలో వ్యర్థ సంకల్పాలను బలిహారం చేసేయండి, ఇదే సత్యమైన బలిహారం. అవ్యక్త ప్రేరణ పాయింట్, సదా హర్షితంగా ఉండేందుకు మీ స్వభావాన్ని సరళంగా చేసుకోండి, సహనశీలులుగా అవ్వండి. స్వయం ఎంత సరళంగా ఉంటారో అంతగానే స్మృతి కూడా సరళంగా ఉంటుంది. ఎవరైతే ప్రతి విషయంలో స్పష్టంగా మరియు స్వచ్ఛంగా ఉంటారో అంతగానే సరళంగా ఉంటారు. స్వయం ఎలా ఉంటారో అలాగే వారి రచనలో కూడా అదే సంస్కారం ఉంటుంది. కనుక ప్రతి గుణంలో ప్రాక్టికల్ స్వరూపాన్ని ఉదాహరణగా తయారు చేసుకోండి. ఓం శాంతి.